మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుతున్నా. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమను పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను అన్య మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచు దాని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుతురు. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. పల్లె వచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రాణ స్వరూపమైన దేవ, మహిమ కలిగిన రాజ, గనుడ, పరిశుద్ధుడ, మీకు వందనాలు స్తోత్రాలు. మా కాపురు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు. మా పోషకుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభువా. మీకు వందనాలు. మాకు మార్గముగా ఉండి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మరొకసారి సంగముగా మేమంతా కూడి మీ పాదాల దగ్గరికి వచ్చాం. ఎన్నడూ మా ప్రార్థన తులసి వేసిన దేవుడు కావు. ఎల్లప్పుడూ మా ప్రార్థన ఆలపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, యువదేకాలు మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న యాంగ్రు సహవాసాన్ని బలపరచండి. యాంగ్రు యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీల్లో ఉన్న విశ్వాసులైన ఉద్యోగస్తులందరినీ మీరు ఉజ్జీవపరచండి మా ప్రభువా. మీకు అన్ని కాలేజీల్లో ప్రార్థనా సహవాసాలు కట్టుబడినట్లుగా కనికరించండి. మధ్యాహ్నం సిద్ధపడుతూ ఉన్న ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వండి ప్రభువా. సాయంకాల సెంట్రల్ కాన్ఫరెన్స్ లో రేపు సంగారెడ్డి గృహ దర్శనాలు, ఆదివారం సంగారెడ్డి వార్షికోత్సవం. మా ప్రభు మీ సన్ని తోడుగా ఉంచండి. రేపు నల్గొండ మెడికల్ సహవాసం యొక్క ప్రారంభ కార్యాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు చేస్తున్న ఘన కార్యాలకే మిమ్మల్ని స్తుతిస్తూ యువదే కాలం మరొకసారి ప్రభు మాతో మాట్లాడమని చదవబడ్డ లేఖన భాగం అర్థమవునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములు మరొకసారి యువదికాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం సంఘము కొరకు శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో సంఘం యొక్క పోలికలు, సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడో ఆ పోలికను అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనము సరిగ్గా అంచనా వేయగలుగుతాం. అందులో సంఘమును క్రీస్తు శరీరము అన్నాడు. శరీరము ఐక్యతకు కూర్చిన వేరువేరు అవయవాలు ఒక్క శరీరముగా ఉంటాయి. వన్నెస్, యూనిటీ ఆయన సంఘమును చూడాలనుకున్నాడు. ఆ సంఘానికి ఆయన శిరస్సు. సంఘాన్ని కుటుంబంతో పోల్చాడు. కుటుంబంలో ప్రేమానురాగాలుంటాయి. దేవుడు ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. సంఘమును వధువుతో పోల్చాడు. వధువు వరుడు కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధంగా సిద్ధపడతా ఉంటుంది. పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూడాలన్న విషయాలు కూడా స్టడీ చేశాం. సంఘమును దేవాలయంతో పోల్చాడు. దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధీకరణ జరగాలి. కాబట్టి మన పరిశుద్ధులము కాము కాని పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో వాక్యంలో మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. దేవాలయంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది, శుద్ధీకరణ చూసాం. అలాగే సంఘమును దేవుని ప్రజలు అన్నాడు, ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు, రాజులని యాజక సమూహము, మనం ఆయన సొత్తు అన్న విషయాన్ని చూడగలిగాం. గత వారం సంఘాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా సంఘమును దేవుని మంద అని పోల్చడం మనం స్టడీ చేయడం ప్రారంభించాం. సంఘమును దేవుని మందగా పోల్చడం వాక్యంలో మనం చూడగలిగాం. అట్లాగే ఇన్సిడెంటల్లీ మనం బుధవారం దేవుని పేర్లను స్టడీ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ బుధవారం బైబిల్ స్టడీలో యెహోవా రాహ దేవుడు కాపరి అన్న అంశాన్ని కూడా స్టడీ చేశాం. 23వ కీర్తన మొదటి వచనంలో నుంచి యెహోవా నా కాపరి, యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి, ఆత్మలకు కాపరి, ప్రధాన కాపరి. దేవుడు తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు. సంఘాన్ని మందతో పోల్చి వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుడు కాపరి, సంఘము మంద. ఈ పోలిక మనకు కొంచెం ఏంటి విచిత్రమైన పోలిక అనిపించవచ్చు. దానికి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలని కూడా జ్ఞాపకం చేశాం. ఇశ్రాయేలీలు వారు పశువుల కాపరులు కాబట్టి వాళ్ళకి గొర్రెలు అంటే ఏంటో తెలుసు, గొర్రెల కాపరి అంటే ఏంటో తెలుసు, కాపరి లేకపోతే గొర్రెల పరిస్థితి ఏంటో తెలుసు, కాపరి ఎంతగా మందను కాపాడుతున్నాడో తెలుసు. కాబట్టి ఆ పోలిక వాళ్ళకి ఇవ్వబడింది. మనం దీన్ని ఎరగిన వారం కాము గాని సహజంగా మనం ఎలా చూస్తామంటే కుడి పక్కన ఒక సింహం, ఎడం పక్కన ఒక సింహం, మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని చాలా మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫోటోలు అలాగే వేస్తారు, రెండు సింహాల మధ్య మూడో సింహం అన్నట్టుగా, నరసింహ అన్నట్టుగా. ఎందుకు? సింహం అది వైల్డ్ యానిమల్. ఐ వాంట్ టు బి ఆల్సో వైల్డ్. నేను కూడా అంత క్రూరంగా ఉండాలి, అంత పౌరుషంగా ఉండాలి, సింహంలా టీవీగా నడవాలి, సింహంలా గాండ్రించాలి, సింహంలా చంపుకు తినాలి అన్నట్టుగా మనలో ఆ పోలికి బాగా నచ్చుతుంది. చాలాసార్లు చూసినప్పుడు వీడు మనిషా మృగమా అనిపిస్తుంది ఆ పోస్టర్ని చూసినప్పుడు. మన మృగంలాగా ఉండాలని చెప్పి మనలో ఒక నైజం మనకు నేర్పిస్తుంది, మనలో ఒక నైజం నేర్పిస్తుంది. అది సాతాను స్వభావం. నక్క దాని స్వభావం వేరే, పాము దాని స్వభావం వేరే, సింహం దాని స్వభావం వేరే. ఒక్కొక్కటి ఒక రకమైన స్వభావాన్ని ఆ జంతువులు కలిగి ఉంటాయి. దాంతో బైబిల్ పోల్చి కూడా మాట్లాడింది, పంది స్వభావం, బురదలో పొర్లే పంది, కుక్క స్వభావం, కక్కిన దానికి తిరిగే కుక్క. దేవుడు విశ్వాసిని ఎట్లా చూడాలనుకున్నాడంటే గొర్రెగా. దేవుడు సంఘాన్ని ఎట్లా చూడాలనుకున్నాడంటే గొర్రెల మందగా చూడాలనుకున్నాడు. దేవుడు తనను తాను గొర్రెల కాపరి అన్నప్పుడు జనరల్ గా పిక్చరైజేషన్ మనకి ఎట్లా ఉంటుంది, గొర్రెల కాపరి అనగానే మనసులో మనకి ఏమొస్తుంది? యేసుక్రీస్తు ప్రభుని ఐఎమ్ గుడ్ షెపర్డ్ అని ఆ వాక్యాన్ని రాసినప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర, ఆయన రెండో చేతిలో చిన్న గొర్రె పిల్ల, ఆయన చుట్టూ నాలుగు గొర్రెలు వేసి గొర్రెల కాపరి అని చూపిస్తారు. గొర్రెల కాపరి అనగానే జనరల్ గా మనకి చదువుకోని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పశువుల కాపర్లు కనబడతారు. అది కొంచెం మనకి మామూలుగా సగటు మనిషే నేను సింహం అనిపించుకోవడానికి ఇష్టపడతా ఉంటే ఎంత ఆపత్రి పడతా ఉంటే దేవుడు తను తాను ఎట్లా పోల్చుకోవాలి? ఈ దేవుడేమో నామోసి ఫీల్ అవలా, నామోసి ఫీల్ అవలా? ఆయన ఏమై ఉన్నాడు దాన్ని గొర్రెల కాపురితో పోల్చుకున్నాడు. మనము ఎలా ఉండాలనుకున్నాడు మనల్ని మందుతో పోల్చాడు. ఇది అర్థమైతే మనం చాలా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటాం, చాలా ఆత్మీయ దిద్దుబాటులో కూడా వెళ్తాం. అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. కాబట్టి గత ధ్యానాల్లో మనం ఏం చూసామంటే ప్రాముఖ్యంగా గొర్రెలు, గొర్రెల కాపరిగా దేవుడు. ఆ రెండింటికి మధ్యలో ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంది, ఎవరంటే పెద్దలు, గొర్రెల కాపర్లు, సంఘం యొక్క కాపర్లు, నాయకులు, దేవుడు నియమించిన నాయకులు, దేవుని ప్రజల పైన ఉండే నాయకులు. ఈ త్రీ కేటగిరీస్ మనకు అర్థమైతే ఈ పాఠంలో చాలా విషయాలు నేర్చుకుంటాం, ఈ పాఠంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. అందులో మనం దేవుడు నియమించిన కాపరుల కొరకు చూస్తూ వచ్చాం, దేవుడు నియమించిన కాపరుల వరకు చూస్తూ వచ్చాం. మోషే అహరోనులను నాయకులుగా నియమించాడు, యెహోషువను కూడా తన ప్రజల పైన నాయకులుగా నియమించాడు, న్యాయాధిపతులను కూడా తన ప్రజల మీద నాయకులుగా నియమించాడు, దావీదు రాజును తన ప్రజల మీద నాయకుడిగా నియమించాడు. నియమించిన ప్రతిసారి కూడా నా ప్రజలను మందవలే మేపండి అంటాడు, మందవలే మేపండి అన్నాడు. ఒక మాట మనం గతంలో స్టడీ చేసాం, నేను వాటిలోకి వెళ్ళబోవట్లేదు, జస్ట్ మళ్ళా రివ్యూ చేసి ముఖ్యమైన విషయాలకు వెళ్ళాలనుకుంటున్నాను, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. 78వ కీర్తన చదువుదాం, 78వ కీర్తన చదువుదాం, 78వ కీర్తన 70వ చరణం, 70వ చరణం చదువుదాం. నా దాసుడైన దావీదును కోరుకున్నాను, గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించిను. సారీ, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుంచి అతను పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వార్థ్యమైన ఇస్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. అతడి యథార్థ హృదయుడే వారిని పాలించాను, కార్యములైన నేర్పిరే వారిని నడిపించాను. అపోలుకు చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇస్రాయేల్ మీద కాపరిగా నియమించాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు దావీదు గొర్రెల్ని మేపడంలో. కాబట్టి నా ప్రజలను కూడా నువ్వు అట్లాగే నడిపించాలి అని ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అన్న పోలిక దావీదు కోసం చూస్తున్నాం. దావీదు ఏమన్నాడు 23వ కీర్తనలో, నేను పశువుల కాపరిని, నువ్వు నాకు కాపరివి, యెహోవా నా కాపరి. రైట్ అండర్స్టాండింగ్, దేవుడు ఏమై ఉన్నాడు దావీదుకు అర్థమైంది. దావీదు ఏం చేయాలో కూడా దావీదుకు అర్థమైంది. దాన్ని మనం దావీదు జీవితంలో చూస్తాం. 52వ చరణం, 78వ కీర్తనే 52వ చరణం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను. కాబట్టి ప్రజలనేమో మంద అంటున్నాడు, గొర్రెలు అంటున్నాడు, ఆ ప్రజల పైన నాయకులను కాపర్లు అంటున్నాడు. దేవుడు తనను తాను కూడా గొర్రెల కాపరిగా, మంచి కాపరిగా పోషుకొని మాట్లాడుతున్నాడు. ఇది మనకి బాగా అర్థమైతే అందులో ఉన్న ఆత్మీయ పాఠాలను బాగా నేర్చుకోగలుగుతాం, అలా ఉండడానికి మనం ట్రై చేయగలుగుతాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపరత్వం కోసం కూడా చూడగలిగాం, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి కాపరో కూడా మనం చూడగలిగాం. గొర్రెల మంచి కాపరి, ప్రాణం పెట్టే కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని మనం చూడగలిగాం. దేవుడు మనసు ఏంటో, దేవుని వ్యక్తిత్వం ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో కూడా మనం కొంత అర్థం చేసుకున్నాం ఈ పోలిక దగ్గర. ఈరోజు మనం అసలుకి గొర్రెలతో ఎందుకు పోల్చాడు, అసలుకి గొర్రెలతో ఎందుకు పోల్చాడు, గొర్రెలతో పోల్చడం వెనకాల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అర్థమైతే మనం సింహాల్లాగా ఉందావా, లేకపోతే సింహాల్లాగా ఉందావా, లేకపోతే కొన్ని పోలికలు ఉంటాయి. సహజంగా ఇష్టపడేదంతా కూడా ఆ చిరుతపులి, పదమ సింహం ఇట్లాంటి వాటితో పోల్చుకుంటారు. సరే, దేవుడు దేంతో ఎందుకు మనల్ని గొర్రెలతో పోల్చాడో అర్థం చేసుకుంటే మనం సరైన గ్రహింపులోకి వస్తాం. కాబట్టి కొన్ని విషయాలు గొర్రెల పోలిక ఒక విషయంలో అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం చదవాలి. దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదవాలి. 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె, ఆ వలె అంటే పోలిక, వలె అన్నది పోలిక. మనమందరము ఎందుకు గొర్రెలతో పోల్చాడంటే మనం అందరము గొర్రెల వలె త్రావ తప్పితివి. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగేను. గొర్రెల్లో ఉండే సాధారణ స్వభావం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. మందగా వెళ్తున్నా మందగా వెళ్తున్నా మందంతా ఆ డైరెక్షన్ ఏముండదు, ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతుంది, ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతుంది. సహజంగా మనలో ఉన్న స్వభావం ఏంటంటే నా ఇష్టం, నా ఇష్టం, ఎలాగనిపిస్తే అలా వెళ్ళిపోతాం. ఇక్కడ ఏమనిపిస్తుందో చేసేస్తాం, హృదయంలో ఏమనిపిస్తుందో చేసేస్తాం. మనకి ఆ డైరెక్షన్ క్లారిటీ ఉండదు. గురి గమ్యం లేని జీవితాలు, గురి గమ్యం లేని జీవితాలు వెళ్తా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నాయో ఏం తెలియదు. ముందు గురు నడుస్తూ ఉంటుంది, వెనకాల గురు నడుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం అవేమి మాట్లాడుకోవడం కానీ క్లారిటీ కానీ అవే ఉండవు. మానవుడు సహజంగా ఎలాంటి వాడు అంటే పుట్టాం ఎందుకు పుట్టాం, ఆహా ఆలోచించేది ఏం లేదు, చచ్చిపోతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం దానికోసం కూడా క్లారిటీ అక్కర్లా, బతుకుతున్నాం ఎందుకు బతకాలి అది కూడా క్లారిటీ అక్కర్లా. పక్కోడు చూస్తాడు వాడు తింటున్నాడు సంపాదించుకుంటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మరి నువ్వు నేను కూడా అంతే సేమ్, పక్కోడు ఎలా చేస్తున్నాడు అలాగే నేను కూడా సంపాదించుకుంటాను, నేను కూడా తింటాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మాబ్ మెంటాలిటీ, మాబ్ మెంటాలిటీ. పక్కను చూసి పాఠాలు నేర్చుకోడు, పక్కను చూసి వాతలు పెట్టుకోడు, ఒకరిని చూసి ఒకరు ఎక్కడికి పోతున్నారా. జనరల్ ఏమొద్దంటే 10 మంది కలిసి ఆ 10 నంది అంటే నంది అయిపోద్దట, అయిపోద్ది అంతే. 10 మంది కలిసి రైట్ అంటే రాంగ్ రైట్ అయిపోద్ది. అది సొసైటీ మెంటాలిటీ, అది గొర్రెల మనస్తత్వం, గొర్రెల మనస్తత్వం. అర్థం ఏంటంటే వాటికి గురి గమ్యం ఉండదు, గురి లేకుండా వెళ్ళిపోతా ఉంటాయి. మనుషులు కూడా గురి లేకుండా వెళ్తా ఉన్నారు. దాన్ని గొర్రెల పోలిక దగ్గర అర్థం చేసుకోవాలి. 2వ విషయం మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కనికరపడి. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయట, విసిగి చెదరి ఉన్నందున, విసిగి చెదరి ఉన్నందున చెదిరిపోతాయి, చెదిరిపోతాయి. కాపరి లేకపోతే, కాపరి లేకపోతే చాలాసార్లు ఈ పశువులు రోడ్ల మీద నడుస్తూ ఉంటాయి. ముందు ఒక ఆయన ఉండి పశువును నడిపిస్తూ ఉంటాడు. వెనకాల ఒక ఆయన ఉండి నడిపిస్తూ ఉంటాడు. ముందు ఆయన వెనకాల ఆయన చెదిరిపోతున్న వాడిని తిరిగి మందలోకి చేరుస్తాడు. ముందు ఆయన వెనకాల ఆయన లేడనుకోండి, సడన్ గా కారు వచ్చింది అనుకోండి, ఆ పక్కకు కొని ఈ పక్కకు కొని అన్ని చల్లా చెదరు, అన్ని చల్లా చెదరు. కాపర్ లేకపోతే చెదిరిపోతాయి. మరలా కాపర్ యొక్క ప్రాముఖ్యత, నడిపించేవాడి యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మంద నాయకుడు లేకపోతే, కాపరి లేకపోతే డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతుంది. రెండు, కాపరి లేకపోతే ఒక డైరెక్షన్ లో వెళ్ళిపోవడం కాదు, అన్ని మంద గుంపులు గుంపులుగా చెదిరిపోతాయి. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నాడు. చూశాడు జనసమూహాన్ని చూశాడు. ఎలా ఉన్నారట, కాపరు లేని బర్రెలు ఎలాగైతే చెదిరిపోతే ఎలా ఉంటాయో అలా చెదిరిపోయి ఉన్నాయి, అలా చెదిరిపోయి ఉన్నాయి. ప్రతిసారి ఎలక్షన్స్ కి వెళ్తున్నప్పుడు ఈ టెండెన్సీ ఎట్లా ఉంటదంటే, ఆ నిజంగా మనసులో తీసేసుకుంటారు, జెండాలు మూసేస్తారు. ఏదో ఒక పార్టీ పేరు చెప్పుకోవాలిగా, నేను ఫలానా పార్టీ. ఎందుకు ఫలానా పార్టీ? ఎవడొకడు ఉండాలి, ఎవరు లేకపోతే ఎట్లాగా? సినిమా యాక్టర్ దగ్గర కూడా అలాగే, ఎవరో ఒక యాక్టర్ ఉండాలి. ఎంత నచ్చిందని కాదు, ఎవరో ఒకడు. క్రికెట్ లో కూడా ఎవరో ఒకరు ఎందుకు ఉండాలి? మనం అలా డిజైన్ చేయబడ్డాం, మన డిజైన్ అలా చేయబడ్డాం. నాకు ఒక నాయకుడు ఉండాలి, నన్ను నడిపించే ఒక నాయకుడు ఉండాలి, సహజంగా కోరుకుంటాం. అందుకే వాళ్ళు మంచోలేనా అన్నది తర్వాత. కాబట్టి అర్థం ఏంటంటే, గురి గమ్యం లేకుండా వెళ్ళిపోతా ఉంటారు. మంద గురి గమ్యం లేకుండా వెళ్ళిపోతుంది. మనుషులు కూడా అలాగే కనబడుతున్నారు. చాలా త్వరగా చెదిరిపోతారు. జస్ట్ ఊహించుకోండి, మనం పుట్టినప్పుడు వన్ స్మాల్ ఫ్యామిలీ, అమ్మ నాన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు ఎట్లా ఉండుంటాం. వెనక్కి తిరిగి చూడండి, చెల్లి ఒక ఊరు వెళ్ళిపోయి ఉంటుంది, తమ్ముడు ఒక ఊరు వెళ్ళిపోయి ఉంటాడు, అన్న ఒక ఊరు వెళ్ళిపోయి ఉంటాడు, అమ్మా నాన్న ఉన్నారో వెళ్ళిపోయేవారో తెలీదు. అంతా చెదిరిపోయి ఉంటాం. ఎక్కడెక్కడ చెట్లయి ఉంటాం. చెదిరిపోవటం గొర్రెల స్వభావం, చెదిరిపోవటం. అట్లాగే ఇంకా వాటి కోసం రాయబడుతున్న మాట, యెషయా గ్రంథం 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గుర్ర పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ కూడా కాపరి యొక్క ప్రాముఖ్యతను చూపించే వాక్యమే. ఆయన మేపుతున్నాడు, ఆయన కూర్చి రొమ్మును ఆనించుకుంటున్నాడు, ఆయన మెల్లగా నడిపిస్తున్నాడు. ఆ కాపరి లేకపోతే గొర్రెల మంద మనుగడ అసాధ్యం. అంత ఆధారపడతాయి. నా అంతటి నేను ఉండగలను, నాకెవరు అవసరం లేదు, నా కాలు మంది నిలబడిపోతాను. సహజంగా ఆ మాటలు వింటాం, అది నిజంగా నష్టపోవడమే. దేవుడు అలా చూడాలనుకోవట్లేదు, అలా మనం డిజైన్ చేయలేదు. ఖచ్చితంగా మనం ఆయన మీద అనుకోవాలి, ఖచ్చితంగా మనం కాపరి మీద అనుకోవాలి. కాపరి లేకుండా వెళ్ళటం మన వల్ల కాదు, వెళ్ళకూడదు కూడా. అన్నిటికీ ఆయన మీద అనుకోవటం, యెహోవా నా కాపరి అని ఆయన కాపరత్వం మీద ఆధారపడ్డు. కాబట్టి ఒంటరిగా జీవించలేవు, వ్యక్తిగతంగా జీవించలేవు. ఖచ్చితంగా ఆ కాపరి ఉండాల్సిందే. అది మందలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10:27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి అవి ఎమోషన్స్ తో ఉంటాయి. మంద పశువుల్లో సహజంగా కుక్క విశ్వాసం కలిగిన జంతువు అని మనం మాట్లాడతాం. కుక్కే కాదు, పశువులన్నిటికీ ఆ ఎమోషన్స్ ఉంటాయి. పశువులన్నిటికీ కృతజ్ఞత ఉంటుంది. ఆవు అలాగే ఉంటుంది, దూడ అలాగే ఉంటుంది, పిల్లి కూడా అలాగే ఉంటుంది. మనుషులతో ఎఫెక్షన్గా ఉంటాయి. దాని ఏమంటారు, కేక వేయగానే లేదా కొన్ని రకాల శబ్దాలు ఇవ్వగానే ఆ పశువులకు అర్థమైపోతాయి, పిలుస్తున్నాడు వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేస్తాయి. వాయిస్ ని రికగ్నైజ్ చేస్తాయి, ఎమోషనల్ గా ఉంటాయి, కనెక్ట్ అవుతాయి, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా ఉంటాయి కాపురితోటి. మందలో దాన్ని చూస్తాం. దేవుడు సంఘాన్ని అలా చూడాలనుకుంటున్నాడు. అట్లాగే 52వ చరణం నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అర్థం ఏంటంటే, సహజంగా గొర్రెల్లో మనం చూసే స్వభావం ఏంటంటే అవి బరువును మోయడానికి ఉద్దేశించబడ్డవి కావు. వాటి మీద మోత పెడితే వాటి మీద గాడిద మోసినట్లుగా మనవి కూర్చుంటే మనల్ని మోయడము, మన లగేజ్ పెడితే లగేజ్ని మోయడము వాటి వల్ల కాదు. అవి వాటిని మనం మోయాలి తప్ప మనల్ని అవి మోయలేవు. వాటి భారాన్ని మనం మోయాలి తప్ప మనం వాటిని మోయలేము. దేవుడు తన ప్రజలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, నా మీద ఆనుకో, నీ భారం యెహోవా మీద మోపు. ఆయన్ని నెత్తుకుంటాడు, ఆదుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి బరువులు మోయటం ఎలాగైతే మందకు లేదా గొర్రెల వల్ల కాదో, దేవుడు మనల్ని అలాగే అంటున్నాడు. ఆయన అంటాడు, ముదిము వచ్చే వరకు ఎత్తుకుంటాను, తల వెంటికి నరిసే వరకు ఎత్తుకుంటాను, చంక పెట్టుకుంటాను అంటాడు యెషయా గ్రంథంలో. ఎత్తుకుంటాను. ఆయన భుజాలు దిగితే ఒప్పుకోడు, ఆయన చంక దిగితే ఒప్పుకోడు. అనుకోమంటాడు, నీ భారం అంత యెహోవా మీద మోపు అంటాడు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. దేవుడు మనల్ని ఆయన మీద ఆనుకోవాలి అని కోరుకుంటున్నాడు. ఇరవై మూడవ కీర్తనలో మనం ఏం చూస్తామంటే, 23వ కీర్తన 1వ వచనంలో మన ఈ వాక్యాన్ని బాగానే అర్థం చేసుకున్నాం. ఈ వాక్యం మనకు బాగా కంఠస్థం కూడా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట ఆయన పరుండు చేయును, శాంతికరమైన జనం వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నాలుగో వచనంలో, గడాంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి గొర్రెలు తనంతట తాను సెటిల్ అవడం సాధ్యం కాదు. వాటికి వల్ల కాదు, సెటిల్ కాలు. ఇందాక అనుకున్నట్లుగానే కాలం మీద నిలబడటం మన వల్ల కాదు. సాతాను మొదటి నుంచి మనం మోసం చేసేది ఏంటంటే మోటివేట్ చేస్తాం. నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోకూడదు. నిన్ను నువ్వు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోకి నువ్వు వస్తే నేను సంథింగ్ స్పెషల్ అని అనుకోవాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, విల్ పవర్ ఉండాలి. బైబిల్ ఒప్పుకోదు, బైబిల్ ఒప్పుకోదు. నేను అన్న భావజాలం సాతాను పుట్టుకు కారణం. మనుషుల్లో నేను అన్న భావం అహంకారానికి గర్వానికి కారణం. గొర్రెలు దాన్ని చూడలేదు. అహంకారపు గొర్రెలు, గర్వపు గొర్రెలు, పొగరబెట్టిన గొర్రెలు, వాటిని మనం చూడలేం. వాటిని కాపరు కూడా ఒప్పుకోడు. కొమ్ముదిరి చేస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆనుకోవటం, ఆయన కాపరత్వం ఎందుకుండడం చాలా ప్రాముఖ్యమైంది. అర్థం చేసుకుందాం. అట్లాగే గొర్రెల కోసం మనం మాట్లాడితే అవి విలువ కలిగినవి కూడా. దాని గొర్రెలకు రేట్ ఉంటుంది. ఈ రోజు కూడా మనం దాన్ని ఎరుగుదాము. ఈవెన్ దాని స్కిన్కి రేట్ ఉంటుంది, దాని వెంట్రుకలకు, ఆ బుచ్చుకు రేట్ ఉంటుంది, దాని మాంసానికి రేట్ ఉంటుంది. విలువైనది. ఈవెన్ ఇస్రాయేలీలు దాని మీద ఆధారపడి జీవించారు, పోషించబడ్డారు, లేదా ఆస్తిగా గొర్రెలను చూశారు. ప్రాముఖ్యంగా ఈ పాత నిబంధన గ్రంథంలో పాప ప్రాయశ్చిత్తానికి గొర్రెలను వాడటం మనం చూస్తాం. అంటే వెల చెల్లించటం, పాపాలకు పరిహారం చేయటం, బలికి ఉపయోగపడటం. కాబట్టి పనికిరానివి ఏం కావు, విలువైనవే. యేసుక్రీస్తు ప్రభు ఆయనైతే లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా పోల్చబడ్డం వెనకాల ఉద్దేశం ఏంటి? అందరి పాపాలు ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం పోలుకు కూడా అదే. మన అతిక్రమాల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా నిలబడ్డాడు. ఆయన మనకి విమోచన చేశాడు, పరిహారం చేశాడు. గొర్రెలకు వాల్యూ ఉంది. దేవుడు మన ద్వారా కూడా చేయాలనుకున్న పనులు ఉన్నాయి. దేవుడు మన ద్వారా చేయాలనుకుంటున్న మేళ్లు ఉన్నాయి. అందుకోసం మనకు జీవితాన్ని ఇచ్చాడు. మనల్ని సొత్తు అన్నాడు. మనల్ని జ్యోతులు అన్నాడు. మనల్ని ఉప్పు అన్నాడు. మనల్ని వెలుగు అన్నాడు. మన పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. గొర్రెల ద్వారా ఎట్లాగైతే పరిహారం జరుగుతుందో మన ద్వారా కూడా దేవుడు పరిహారం, లోక కళ్యాణం, లోకానికి మేలు చేయాలనుకుంటున్నాడు. అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ చరణం. గుండె చేదిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కాబట్టి ఆయన తను ఎట్లా పోల్చుకున్నాడంటే, వాస్తవానికి మనకు మన ట్రీట్మెంట్ చేసుకోవడం తెలియదు. గొర్రెలకు ఏమైనా దెబ్బ తగిలితే అవి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోగలవా? స్టిల్ కాపరి అవసరం. ఆయనే కట్టు కడతాడు. ఆయనే బాగు చేస్తాడు. ఆ పోలికి దేవునికి, సంఘానికి మధ్య పోలికగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఓరకనే గాయపరచబడతాయి. ఇంకా మాట్లాడాల్సి వస్తే మటన్ బిర్యానీ అయిపోతే. ఆహారం చాలా వలనరబుల్. ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎహెస్కేలు గ్రంథంలో కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఎహెస్కేలు గ్రంథంలో కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఎంతగా అవి ఆహారం అయిపోతాయో, ఎంతగా వల్నరబుల్ గా ఉంటాయో అర్థం చేసుకోవడానికి 34వ అధ్యాయం, ఎహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. 8వ వచనం చదువుతాం. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగాలకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపు పొందురు గాని గొర్రెలు మేపరు. ఇదే ప్రభువా యెహోవా వాక్కు. గొర్రెల్ని జంతువులకు ఆహారం, మనుషులకు ఆహారం. వాటికి విలువ ఉంది కదా, వాటికి వాల్యూ ఉంది కదా. కాబట్టి క్రూరమృగాలు వాటి మీద బతుకుతాయి, క్రూరమృగాలు వాటిని బతుకుతాయి. కాపరులు మేపేవారు యజమానులు కూడా వాటి మీద బతుకుతారు. కాబట్టి అవి ఆహారమైపోతే ఆహారంగా ఎంచబడుతున్నాయి. ఆ దేవుడు ఎన్నడూ వాటిని ఆహారంగా తీసుకునేవాడు కాదు. ఆహారంగా ఆయన పెట్టేవాడే తప్ప ఆయన తీసుకునేవాడు కాదు. కాబట్టి వాటి గాయాన్ని కట్టేవాడుగా, గుండె చెదిని వాటిని బాగు చేసేవాడుగా ఆయన కనబడతా ఉన్నాడు. ఇది కొన్ని గొర్రెలు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి కొన్ని పోలికలు, కొన్ని విలువలు, వాటి లక్షణాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ పోలికలన్నిటిలో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, గొర్రెలకు విలువ ఉంది కానీ గొర్రెలకు భద్రత లేదు. కాపరి లేకపోతే గురిగమ్యం లేకుండా వెళ్ళిపోతాయి. కాపరు లేకపోతే చెదిరిపోతాయి. కాపరు లేకపోతే క్రూరమృగాలకు ఆహారం అయిపోతాయి. కాపరు లేకపోతే డేంజర్ జోన్లో ఉంటాయి. ఖచ్చితంగా కాపరు అవసరత గొర్రెలకు ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లరా, దేవుడు తన్ను తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. దేవుడు నమ్మకస్తులను తన ప్రజల మీద కాపరులుగా కూడా నియమించాడు. కాపరి సహజంగా చేసే 3 ప్రధానమైన పనులు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? ఆయన డైరెక్షన్ చూపిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. చదివితే ఇరవై ఏడవ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడిస్తాయి. 28, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఆయన గొర్రెల్ని నడిపించి నిత్య జీవంలోకి చేర్చేవాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గము అన్నాడు. నేను గొర్రెలు పోవు ద్వారమును అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము అన్నాడు. గొర్రెలకు గురి గమ్యం ఉండదు, డైరెక్షన్ ఉండదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. పక్కనున్న గొర్రెని చూసుకుని వెళ్ళిపోతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరిగా పోల్చుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను మార్గం చూపిస్తాను, నేను గమ్యానికి చేరుస్తాను, నేను నిత్య జీవానికి చేరుస్తాను, నేను మందకు ముందుని నడిపిస్తాను, ఫాలో మీ అంటున్నాడు ఆయన, నన్ను వెంబడించండి అంటున్నాడు ఆయన. ఆయన మార్గం చూపించేవాడిగా కనబడుతున్నాడు. రెండు ఆయన ఆయన రక్షించువాడుగా పోలికే అది ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి యేసు రక్షకుడు, విమోచకుడు, వాటి కొరకు పరిహారం చేశాడు, వాటి కొరకు ప్రాణం ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ పోలిక మనం చూస్తాం. 10వ అధ్యాయము ఆయన ప్రాణం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మనుషులు గొర్రెల మీద ఆధారపడి బ్రతుకుతారు, అడవి మృగాలు కూడా గొర్రెలను ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయి, కాని దేవుడు మాత్రం ప్రాణం ఇచ్చేవాడు, వాటి మీద ఆధారపడి బ్రతికేవాడు కాదు, వాటిని తినేవాడు కాదు, వాటిని తినేవాడు కాదు. గొర్రెలను అర్పణగా అర్పించిన పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలని దేవునికి సమర్పించుకోండి అన్నాడు. అంటే దేవుడు ఏమైనా తీసుకుంటాడా? కాదు. పరిశుద్ధంగా ఉండండి, అర్పణగా దేవునికి ప్రతిష్ఠించుకోండి, అది మీకు ఆశీర్వాదం. రెట్టింపుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు లేదా నిత్యత్వానికి చేర్చుకుంటాడు అన్న ప్రయోగమే తప్ప, అన్న పదప్రయోగమే తప్ప ఆయన మన మీద ఆధారపడి బ్రతికేవాడు కాదు, మనల్ని ఆహారంగా తినేవాడు కూడా కాదు. ప్రతిగా ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, జీవింపజేస్తాడు, ప్రాణం ఇస్తాడు. రెండు, రక్షిస్తాడు. మూడు, ఆయన పోషకుడుగా మనం 23వ కీర్తనలో చాలా విషయాలు చూసాం. ఆయన శాంతికరమైన జలమున వద్దకు తీసుకువెళ్తాడు, ఆయన పచ్చిక వద్దకు తీసుకువెళ్తాడు, ఆయన గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, ఆయన దుడ్డు కర్ర ఆదరిస్తుంది, ఆయన బలీయమైన హస్తం ఆదరిస్తుంది, ఆయన మార్గాన్ని చూపించేవాడుగా, ఆయన రక్షించేవాడుగా, ఆయన పోషించేవాడుగా గొర్రెల కాపరిగా ఆయన కనబడుతున్నాడు. గొర్రెలు నైజం ఏంటో చూస్తున్నాం, మనం అదే నైజాన్ని కలిగి ఉన్నాము, ఉండాలి కూడా. నేను చిరతపులిని, నేను సింహాన్ని, ఆ పోలుకులు చాలా మంచివి కాదు. సాతాను పోలుకులు, ఆ పోలుకులు వద్దు. నేను గొర్రెను, నా కాపరి దేవుడు, గొర్రె కాపరి దగ్గర ఉన్నట్టుగా నేను ఆయనతో ఉంటాను, నా భారం అంతా ఆయన మీద వేస్తాను, ఆయన దగ్గరే నాకు గమ్యం, ఆయనే నాకు డైరెక్షన్, ఆయనే నాకు పోషకుడు, ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు భర్త, ఆయనే నాకు స్నేహితుడు, ఆయన స్వరం వింటాను. అది మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్. మూడవ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఒకటి గొర్రెల స్వభావం ఏంటో చూసాం, రెండు గొర్రెలకు కాపరి యొక్క అవసరత ఏంటో కూడా చూస్తున్నాం, మూడు గొర్రెకు మంద అవసరత ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. పోలిక దగ్గర నేను మంద అవసరతకు వెళ్ళడానికి ముందు గొర్రెల కాపరి కొరకు ఈ మాట మనం చదవాల్సిందే. గొర్రెల కాపరి కొరకు చాలా మాటలు ఉన్నాయి, అవి మనం చూసాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో అపోలిక ఏమని పోల్చుకుంటున్నాడు ఆయన? లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, సహజంగా గొర్రెలు తప్పిపోయింది, అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దాని వెతక వెళ్ళడా? ఆ ఒక్కదాని కోసం వెళ్తాడా? అన్నిసార్లు మనం చెప్పలేం గాని ఈ ప్యాసేజ్ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఆ ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు. 5, దానికోసం వెళ్తాడు. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని, తప్పిపోయింది, పనికిమాలిన గొర్రె, తలతిక్క గొర్రె, దాని వెనకాల ఈయన వెళ్ళాలా? వెళ్ళాడు, ఆయన మనసు అది. ఆయన మనసు అది ఆ తప్పిపోయిన గొర్రెను కర్రీ నిండాడు. దొరికింది, దొరకగానే ఏం చేయాలి? కర్ర తీసుకుని నాలుగు బాధలు బాధాలి. ఆహా, అట్లా రాయట్లా ఏమంటాడు, దాని భుజం మీద వేసుకుంటాడట. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకుంటాడు. వేసుకుని వచ్చి కనీసం నలుగురు ముందన సిగ్గొస్తుందని చెప్పి తిడతాడా, తిట్టడాట. ఏమంటాడు, అందరు పిలిచి నాతో కూడా సంతోషించండి, నా కొర నాకు దొరికింది. భలేగా ఉంటది ఈ పదప్రయోగం. ఆయన మనసు ఎంతగా వాటిని ఆదరిస్తున్నాడు. నాతో పాటు సంతోషించండి, నా గొర్రె దొరికింది, నా గొర్రె దొరికింది. కాపరిగా ఆయన మనసు ఏంటో చూస్తున్నాం. మందకు ముందుని నడిపిస్తున్నాడు, తప్పిపోయిన దాని దగ్గరికి వెళ్ళి మళ్ళా తీసుకొస్తున్నాడు, భుజాల మీద వేసుకుంటున్నాడు, భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మందకి కాపరి చాలా అవసరం, చాలా అవసరం. నాకు దేవుడు అక్కర్లేదండి, చాలా ప్రమాదకరం. నాకు దేవుడు అవసరమే కాని అన్నిసార్లు అక్కర్లేదండి. ఏదన్నా అనారోగ్యం వస్తే, హాస్పిటలైజ్డ్ అయితే, నేను భరించలేని కష్టం వస్తే, నాకేమైనా మరీ ఇబ్బంది వస్తే అప్పుడు దాకా నేను ఆయన ఏమీ అడగను. అది నీ స్వభావమే ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఆయనకు అస్సలు నచ్చదు. ఎందుకు రోజు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు ప్రతి విషయంలో ఆనుకోవాలి? ఎందుకు ప్రతి విషయంలో ఆయన చెప్పింది చేయాలి, ఆయన చిత్తాన్ని కనిపెట్టాలంటే నువ్వు లేకపోతే మటన్ బిర్యానీ అయిపోతావు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు మోసగాడు, వాడు కుయుక్తిపరుడు. ఊరకనే దారి తప్పిస్తాడు, ఊరకనే ట్రాప్ వేస్తాడు, వలేస్తాడు, ఊరేస్తాడు, గాలమేస్తాడు. వాడికి వేరే పనేం లేదు, వేరే పనేం లేదు. గొర్రెల మంద చుట్టూ సింహాలు పొంచి ఉన్నట్టుగా వాడు అట్లాగే చూస్తాడు, ఏ గొర్రె దొరికితే ఆ గొర్రె మింగేద్దామని. నువ్వేం చేయాలి? తెలివైన పని ఏంటంటే, నేను గొర్రెను, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను ఆయన చేతుల కింద ఉండాలి. మన చాలా మంచి పోలిక ఉందండి, చాలా ఆదరణ ఇస్తుంది మనకి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 26 ఈ 10వ అధ్యాయం చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నన్ను నమ్మరు. తోడేళ్ళు ఎట్లా నమ్మితే నమ్మవుగా, నక్కలు ఎట్లా నమ్మితే నమ్మవుగా. శాస్త్రులు పరిచయులు ఎంత క్రూరమైన స్వభావం, ఏం చెప్పినా తప్పే, ఏం చెప్పినా తప్పే వాళ్ళతో. మీరు నా గొర్రెలు గారు నన్ను నమ్ముతలేదు, నన్ను వెంపడించరు అనేశాడు. 27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంపడించును. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఏ అలా చేయొద్దంటే చెయ్యు, ఏ ఇలా రా అంటే ఇలా వస్తాయి, ఎలా చెప్తే అలా చేస్తాయి. మరి నేనేం చేస్తాను 28 నేను వాటికి నిత్య జీవాన్నిస్తున్నాను, నేను వాటి మీద పడి తినను, వాటిని బ్రతికింపజేస్తాను, వాటికి నిత్య జీవాన్నిస్తాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎన్నటికీ నశింపు, ఎంత బాగుంది ఆ మాట. ఎన్నటికీ మన డేంజర్ జోన్ లో ఉన్నాం. వైరస్ వచ్చినా తట్టుకోలేం, ఏ జబ్బు వచ్చినా తట్టుకోలేం, ఎంత త్వరగా ఇన్ఫెక్ట్ అయిపోతామో. ఆయన అంటాడు, అసలుకి ఎన్నటికీ నశించిన జీవితాన్ని ఇస్తానంటాడు. 2వ మాట ఎంత బాగుందో, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మనం టచ్ చేయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆయన చేతిలో ఉన్నాగా, ఆయన స్వరం వింటున్నాగా, ఆయన వెంబడిస్తున్నాం కదా, ఎట్లా మర్చిపోతాడు. అర్థం చేసుకోవాలి. దీన్ని ఇలా అంటారు, పిల్లలు పెంచే విషయంలో ఒకటే కోతి పిల్లల్ని పెంచే విధానం, 2 ఆ పిల్లి పిల్లలు పెంచే విధానం. పిల్లి పిల్లలు ఎలా పెంచుతుంది? అది పిల్లను నోటితో పట్టుకుని వెళ్ళి పెడతా ఉంటది, ఎక్కడ ఎగెళ్తా అక్కడ తీసుకెళ్తా ఉంటది. కోత అలాంటిది కాదు, పిల్ల తల్లిని పట్టుకుంటది, పిల్ల తల్లిని పట్టుకుంటది. తల్లికి ఏం బాధ్యత ఉండదు, తల్లి ఆడతా ఉంటది, పిల్లయి పరిగెట్టాలి వెనకాల. దేవుడు ఎలా కనబడతాడంటే ఆయన అబ్బా ఎంత ప్రేమ కలిగినాడు, ఎంత ప్రేమ కలిగినాడు. ఆయన వదిలేయుడు, ఆయన వదిలేయుడు, ఆయన మర్చిపోడు, విడువను, ఎడబాయను అంటాడు ఆయన. కాబట్టి ఆయన అంటాడు, నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరింపలేడు. దొంగకి ఆయన చేతిలోకి తీసుకురావడానికి దొంగ వల్ల అవుతుందా? ఇంకా గంభీరమైన మాట ఉంది కింద 29, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపడు. ఆయన చేతుల నుంచి దొంగిలించడం తెలివైన పని ఏంటంటే ఆయన కాపరత్వం కింద ఉండటం. తెలివైన పని ఏంటంటే ఆయన చేతిలో ఉండటం, ఆయన చేతిలో ఉండటం. ఆయనకి చెప్పకుండా ఏమి చేయకూడదు, ఏం చేసినా ఆయనకి చెప్పాలి, ఆయన అనుమతితో చేయాలి, ఆయన స్వరం వినాలి. అందుకే బైబిల్ చదవటం సహవాసంగా రోజు, దీనివల్ల ఆయనకి ఏం కావాలి, ఓహో ఇలా అంటున్నాడా అలాగే చేద్దాం, ఇలా నచ్చదా వద్దు, ఆయన నచ్చిన మనం ఎందుకు చేయాలి, మానేద్దాం, అది మనం అలవాటు చేసుకుంటున్నాం. ఫైనల్ గా గొర్రెకు మంద అవసరత ఏంటి, మంద అవసరత ఏంటి? చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మనం ఈ సంఘం కోసం స్టడీ చేస్తున్నప్పుడు చాలా విషయాలు స్టడీ చేసాం, రెండు మూడు విషయాలు, సమయం అయిపోయింది కాబట్టి రెండు మూడు విషయాలు. మంద యొక్క అవసరత చాలా విషయాలు చదివాం, రెండు మూడు విషయాలు. ఒకటి, హెబ్రి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం, హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం, 24-25 కలిసి ఉన్నాయి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడిట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకల్పవలనని ఆలోచించుము. సమాజముగా కూడిట మానక, కొందరు మానుతున్నారు. మందకు దూరంగా ఉండొద్దు, ఒంటరిగా ఉండొద్దు, మందకు వేరుగా ఉండొద్దు. మందలో ఉంటే ఏమవుతుందట, మందలో ఉంటే ఏమవుతుందో హెచ్చరిక, ఒకరినొకడు హెచ్చరించుచు. మందలో ఉంటే ఏమవుతుందట, ప్రేమ, ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకోవడం, ఎంకరేజ్మెంట్. చాలా సార్లు ఒంటరిగా భక్తి చాలా కష్టం, నేను ఇదే సాక్ష్యం చెప్తాను. ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అన్న భక్తిలో పుస్తకాలు చదివి లేచి చదువుకుందామని ట్రై చేస్తే చాలా కష్టంగా ఉండేది. 2-3 రోజులు నడిచింది, 4వ రోజు బండి బ్రేక్, ఆ తర్వాత బండి నడవట్లా, ఇది అయ్యే పని కాదులే అని చెప్పి నేను ఆగిపోయాను. కానీ అందరం కలిసి ఉదయం ప్రార్థన చేసుకుందామని పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బండి నడుస్తూనే ఉంది, ఆగట్లా ఆగట్లా. సమాజంగా ఉండటం, మందగా ఉండటం, కలిసి ఉండటంలో ఉన్న ఉపయోగం, ఉపయోగం చాలా ప్రాముఖ్యమైన మాట. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ కమ్యూనిటీ లైఫ్, కమ్యూనిటీ లైఫ్, నాట్ ఇండివిజువల్ లైఫ్. నా అంతటి నేను చదివేసుకుంటానండి, నా అంతటి నేను ప్రార్థన చేసుకుంటానండి, నా ఏకాంత ప్రార్థన, నా ఏకాంత బైబిల్ ధ్యానము, నాకు డౌటే, నాకు డౌటే. బైబిల్ చెప్పట్లా అలాగే, బైబిల్ చెప్పట్లా అలా. సమాజముగా కూడిట మానక, సమాజంగా కూడిట మానక, మానవద్దు. గలతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, గలతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయంలో చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసు తట్టి వాడిని మంచి దారికి తీసుకుని రావాలను ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారాలు ఒకడు భరించండి. ఎవరైనా పడిపోయారనుకోండి, ఎంపథెటిక్ గా ఫీల్ అయ్యి నేను కూడా పడిపోతానులేండి అన్నట్టుగా మళ్ళా భుజం వేసి, తమ్ముడా పర్లేదురా ఏమవుదలే ప్రభు తెరుపుకో, ప్రభు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాం, వీడు ఊరకనే తప్పిపోతాడు, వీడు ఊరకనే ఆగిపోతాడు, వీడు ఊరకనే వెనక్కి వెళ్ళిపోతాడు. వాడు వచ్చాడా లేదా, వాడు వచ్చాడా లేదా, వాడు వచ్చాడా లేదా చెక్ చేసుకుంటా ఉంటాం. ఒకసారి తప్పిపోయాడుగా, ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ అకౌంటబిలిటీ ఉంటుంది, ఆ కరెక్షన్ ఉంటుంది సంఘంలో మందలో. ఉండాలి ఉండాలి. నా నా జీవితంలో ఎవరు చేపెట్టకూడదు, నన్ను ఎవరు అడగకూడదు, నా నన్ను ఊరికి నేను టార్గెట్ చేయకూడదు అంటే పోతాం. అడగాలి, నన్ను పట్టించుకోండి, నాకు చెప్పండి, నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తాను, నాకు ఆశగా ఉందన్నది తప్ప నేను వస్తాను కానీ మీరు నన్ను పట్టించుకోవద్దు అనవద్దు. పట్టించుకోకుండా ఉంటే పోతాం. పట్టించుకోవాలి పట్టించుకోవాలి. ఫైనల్ గా మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనం మొదటి వచ్చిన 4 వచనాలు చదివాం కదా, 8, 9 వచనాలు, 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అని అపవాది గర్జించి సింహం పోలే ఎవడ మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. మనకొక ఎగ్జాంపుల్, మందలు ఏమవుతుందంటే ఆల్రెడీ ముందు జీవించేసిన అనుభవాలు, వాళ్ళ సాక్ష్యాలు, ఎలా ఎదుర్కోవాలో, వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో, వాళ్ళ జీవితంలో సాతాను ఎట్లా పనిచేశాడు, వాళ్ళ సాతాను శోధనలు ఎలా నిలబడ్డారో, చక్కటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సంఘంలో మందులో కొన్ని సీనియర్ గొర్రెలు ఉంటాయి, ఆ సీనియర్ గొర్రెల దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది, చాలా మ్యాటర్ ఉంటుంది, అవసరం అవసరం. ఈ జూనియర్ గొర్రెలకి, ఊరికి తొందరపాటు పడే స్వభావం కలిగిన గొర్రెలకి వాళ్ళు చక్కగా చెప్తారు. ఈ కాపర్ పత్రికల్లో కూడా పౌలు అదే మాట మాట్లాడతాడు, వృద్ధ స్త్రీలు, వృద్ధులైన పురుషులు, యవనస్తుల్ని గైడ్ చేయండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నేర్పించండి. సంఘంలో మనకి సాతాన్ యొక్క శోధనల్ని ఎదుర్కోవడానికి మాదిరి ఉంటుంది, సహాయం ఉంటుంది, ప్రార్థన సహకారం ఉంటుంది, దాన్ని మనం చూస్తాం. కాబట్టి పిల్లల సంఘం ఆయన మంద, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం, 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారిని మహిమ కిరీటం పొందుదురు. మంద పైన నిజంగా సంఘపరిచర్లు. మనం గొర్రెలతో పోల్చబడ్డాం, అలాంటి సాధు జంతువుగానే ఉందాం, పూర్వ జంతువులాగా ఉండాలని ట్రై చేయొద్దు. సాతాను స్వభావం, మంద కాపరి మీద ఆధారపడ్డట్టుగా పూర్తిగా ఆయన మీద అనుకుందాం, అది మనకు క్షేమం. మందగా గుంపుగా అసెంబ్లీగా కాంగ్రిగేషన్ గా వెళ్ళడం ఎంత క్షేమమో అలాగే వెళ్దాం. ఒంటరిగా ఉండడానికి ట్రై చేయొద్దు. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో ఫలింపు చేయను గాక, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా వేరు వేరు బిజీల వల్ల ఆల్మోస్ట్ ఈరోజు మంత్ ఎండింగ్ ఇప్పటిదాకా బడ్జెట్ చెప్పలేకపోయాం. వేరు వేరు పరిచర్ బిజీల వల్ల ఈరోజు బడ్జెట్ విషయాలు కలిగి ఉన్నాం. ఒకరు వాక్య ఫలింపు కొరకే ప్రార్థన చేయండి, తర్వాత ట్రెజరర్ శాలిమిషయ్ గారు మనతోటి బడ్జెట్ విషయాలు పంచుకుంటారు.